ఆత్మబంధువులారా, దివ్యస్వరూపులారా, ఈరోజు పౌర్ణమి. ఈ శుభ సందర్భంలో ఇంతవరకు నంద్యాలలో ఉన్నటువంటి శంకరయ్య గారు తమ అనుభవాన్ని గురించి, హర్పణానికి చెందినటువంటి వీరభద్రప్ప గారు బసవన్న వారి యొక్క తత్వాన్ని గురించి కొంతవరకు ముచ్చటించినారు. ఈరోజు పవిత్రమైనటువంటి దినం, ఎందుకంటే చాలా చోట్ల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం కూడా ప్రతి పౌర్ణమి జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా పౌర్ణమ, మనకు కూడా పవిత్రమైనటువంటి దినమే. అరిషడ్ వర్గముల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో కామం, క్రోధం, లోభం, ఈ భయంకరమైన ఈ ముగ్గురు శత్రువుల గురించి తెలుసుకున్నాం. నాలుగవ శత్రువు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు మోహం అని అంటారు. సోహం కాదండి, మోహం అది. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. పంచభూతములతో కూడినటువంటి శరీరం, షడ్వికారములకు, షడూర్ములకు లోబడిపోయింది. షడ్వికారములంటేమే, షడూర్ములంటేమే కొంత తెలుసుకుందాం. షట్ అంటే ఆరు, ఆరు రకములైనటువంటి వికారములకు షడ్ వికారములు, షడ్భావ వికారములని కూడా పిలుస్తారు. అవి అస్థి, జాయతే, వివర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇవి ఆరు షడ్భావ వికారములు అని అంటారు. అస్థి అంటే ఉండుట అని అర్థం. గర్భములో ఉండేదానికి అస్థి అని పిలుస్తారు. జాయతే పెరుగుట, బాల్యానికి సూచించే రీతిగా పేరు పెట్టినారు జాయతే అని. వివర్ధతే వృద్ధి పొందుట, కౌమారం అని చెప్పవచ్చు. విపరిణమతే విశేషంగా పెరిగేది, యౌవనం అని పేరు పెట్టినారు. ఐదవది అపక్షీయతే అని అన్నారు. ఇంద్రియ పటుత్వము కృంగిపోట, కృంగుట, తగ్గుట అని అర్థం. వృద్ధాప్యం అని పేరు పెట్టారు. వినశ్యతి నశించుట. ఈ ఆరింటికి షడ్భావ వికారములు అని పేరు పెట్టారు. షడూర్ములు అని ఉన్నాయి, అవి కూడా ఆరున్నాయి. ఏవి అంటే క్షుద, తృష, శోక, మోహ, జర, మరణం. ఈ ఆరు రెండు రెండు ఒక జంటగా చేసినారు. క్షుద, తృష, ఆకలి దప్పులు అని అంటారు. ఈ ప్రాణం యొక్క ధర్మాలు అని అంటారు. చాలా మందికి దీక్ష తీసుకున్న వాళ్ళకి తెలిసింది ఆకలి అంటేమి, దప్పిక అంటేమి. ఆకలి కంటే దప్పిక చాలా తెలిసింది, ప్రాణధర్మం అది. ఆకలి తట్టుకోలేదమంటాం, అన్నం లేదు కడుపుకి నా ప్రాణం పోయేటట్లయింది అని అంటాం, ప్రాణం యొక్క ధర్మం అది. దప్పిక చాలా భయంకరమైంది, నీళ్ళు కొంచెం ఏంది నా ప్రాణాలు పోతాయి లేకుంటేనే అంటాం, ప్రాణం యొక్క ధర్మం అది. ఆకలి దప్పి ప్రాణానికి సంబంధించినటువంటివి. శోక మోహములు మనస్సుకు సంబంధించినటువంటివి. జరా మరణములు దేహముకు సంబంధించినటువంటివి. వీటికి షడూర్ములు అని పేరు పెట్టారు. దీంట్లో మనస్సుకు సంబంధించినటువంటి మోహం, దాని గురించి ఈరోజు తెలుసుకోవాలి. మోహముంటే శోకం ఉంటుంది, శోకముంది అంటే మోహముంది అనే అర్థం. శోకం మోహం లేదు అంటే శోకం లేదని అర్థం. కాబట్టి రెండు జంటగా ఉన్నాయి. మోహం అంటే ఏమిటి? ప్రాపంచిక వస్తువుల మీద, వ్యక్తుల మీద విశేషమైనటువంటి ఆసక్తిని చూపితే అది మోహం అని అంట. ఇంకా ఆసక్తి ఎక్కువైపోతే వ్యామోహం, విశేషమైనటువంటి మోహం అని అంట. ఇది మోహం. ఈ ఆసక్తి, అభిరుచి, ప్రేమ ప్రాపంచిక వస్తువుల మీద కాక, ప్రపంచంలో ఉండే వ్యక్తుల మీద కాక, పరమాత్ముని మీద లగ్నము చేస్తే దాన్ని భక్తి అని పిలిచినారు. ప్రాపంచిక వస్తువుల మీద, వ్యక్తుల మీద ఉంచితేనే మోహం అని అన్నారు. ఇది చాలా భయంకరమైనటువంటిది. మోహం చాలా మందికి ఉంది. ఇక్కడ చేరినటువంటి వ్యక్తులలో 99 పాయింట్ కూడా పెట్టవచ్చు, పెట్టుకుంటూ పోవచ్చు. అంతమందికి వ్యామోహం ఉండనే ఉంది. చూడండి, ఒక 2 రోజులు ఇక్కడ ఉంటారా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వ్యామోహం ఉంది అక్కడ. నా ఉద్యోగం ఉంది, నా ఇల్లు ఉంది, నా భార్య ఉంది, నా వాకిలి ఉంది. అది అటాచ్మెంట్, వ్యామోహం. అది ఇక్కడ గురు పూజ అయిన తక్షణము మీ కళ్ళు ఏమైపోతాయంటే బస్సు బస్సు, యా బస్సు ఉంది, ఏ బస్సు ఉంది, కళ్యాణపురం బళ్ళారి అది ఇది చూస్తుంటాం. వ్యామోహం అది. భగవద్గీతను చదువుతున్నాం. ఆ గీత యొక్క ఉపదేశం యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈ మోహం నుంచే వచ్చింది. అర్జునుడు కృష్ణుణ్ణి అంటాడు, ఆ 2 సైన్యాల మధ్యలో నడుపు రథాన్ని, ఆపోజిట్ పార్టీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారో చూస్తాను కొంచెం అని. చాలా జోరుగా వచ్చాడు, చాలా ధైర్యంగా వచ్చాడు. ఇంకా సారథి కాబట్టి కృష్ణుడు తీసుకుపోయి నిలబెట్టినాడు. అంతా చూసినారు అర్జునుడు. అంతా తన వాళ్లే, తన తాతలు, అన్నదమ్ములు, పిన్నయ్య, పెద్దయ్య, చిన్నయ్య, వాళ్ళ వీళ్ళ కుమారులు, అత్త, మామ, ఇవి ఇవి బంధు బాంధవులంతా చేరినారు అక్కడ. బాధ అయింది. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితావయం యద్ రాజ్యసుఖ లోపేన హంతుం స్వజనముద్యత. కృష్ణ, ఏమిటిది? అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితావయం. ఎటువంటి పాపం చేస్తున్నాం కదా మనము? రాజ్యం యొక్క ఆశ చేత, లోహము చేత మన వారందరినీ చంపేదానికి సిద్ధమవుతున్నాం కదా. మాకంటే పాపులు ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో? మొట్టమొదటి ప్రశ్న వేసినాడు. కృష్ణుడు అనుకున్నాడు ఆనందంగా చూసి వాపసు వస్తాడు, యుద్ధానికి రెడీ అవుతాడేమో అనుకున్నాడు. మోహం దాపరించింది అర్జునులు. పెద్ద వ్యాధి, అది ఒక రోగం. అది దీన్ని ఎట్లా నివారణ చేయాలి? ఏం చేస్తే ఆ రోగం, మోహం రోగం పోతుంది? కృష్ణుడు ఆలోచన చేసినాడు. బాధ అయింది. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్ట మస్వర్గ్యామ కీర్తికరం అర్జున. ఏమయ్యా అర్జున? ఏమి కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం? ఈ విషమ పరిస్థితిలో ఏం చెప్తున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు? నీకేమైనా బుద్ధి ఉందా? అనార్య జుష్ట, ఆర్యులకు తగనటువంటి పని, అస్వర్గ, స్వర్గానికి ప్రతిబంధము కలిగించే పని చేస్తున్నావు కదా. కీర్తిదాయకమైందే అది కూడా కాదు. అకీర్తికరం అర్జున. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. నీలో హృదయ దౌర్బల్యం చేరుకుంది, దాన్ని విడిచిపెట్టి లే, పైనకి లే, యుద్ధం చేసేదానికి సిద్ధం. ఆ అర్జునులో వచ్చినటువంటి మోహాన్ని నాశనము చేసేదానికోసమే గీతోపదేశం. అంత అయిన తర్వాత ఏమయ్యా అంటే నష్టో మోహ అంటాడు. మోహం నష్టమైపోయింది, నాశనం అయిపోయింది, యుద్ధానికి రెడీ అన్నాడు. కాబట్టి ఆ మోహం నాశనం చేసేదానికి అన్ని శ్లోకాలు అన్ని రీతిలుగా చెప్పవలసి వచ్చింది. అంటే ఏమి, మోహం అంత భయంకరమైనటువంటిది అని. ప్రేమ చేత కోపాన్ని, విచారణ చేత ఆత్మ విచారణ చేత మోహాన్ని, సత్యం చేత అసత్యాన్ని, మంచి చేత చెడును, ధర్మం చేత అధర్మాన్ని, దానం చేత లోభాన్ని సులభంగా జయించవచ్చు అని మహాత్ములు అంటారు. మనకు కూడా నిత్య జీవితంలో మోహం వెంటబడింది, హృదయంలో అది ఆక్రమించేసింది. ప్రొద్దున్నే చూడండి, లేచిన తక్షణం కాఫీ కావాలంటాం, కాఫీ లేకపోతే సాధ్యం కాదంటాం, మోహం అది. కొంతమందికి ఆ కాఫీ అనేది లేకుంటే కాలకృత్యాలు తీర్చుకునే సాధ్యమే కాదంటారు, లేచిన తక్షణమే కాఫీ కావాలి. కొంతమందికి ఇడ్లీ పైన వ్యామోహం, కొంతమందికి దోశ కావాలంటారు, అదొక వ్యామోహం అది. ఇట్లా కొంతమందికి బ్రాంది మీద వ్యామోహం ఉంది, దాన్ని తాగనిదే బ్రతకలేమోని అంటారు. కొంతమందికి పేకాట ఆడే దాంట్లో వ్యామోహం ఉంది, కొంతమందికి స్త్రీ వ్యామోహం పట్టుకొని ఉంటుంది, కొంతమంది స్త్రీలకు పురుష వ్యామోహం పట్టుకొని ఉంటుంది. ఇదంతా రోగం ఇది. వివాహితుడైనప్పటికీ కొంతమంది రాక్షస హృదయం ఉంటుంది, దాంట్లో చేరుంటుంది, మోహం చేరుంటుంది, పరస్త్రీని చెడ్డ చూపుతోనే చూస్తుంటాడు, అది వ్యామోహం అది. వివాహితైనటువంటి స్త్రీ పరపురుషుణ్ణి సోదరిగా, సోదరునిగా, తండ్రిగా భావించాలి, లేదా రాక్షసత్వం చేరింటుంది కాబట్టి చెడ్డ చూపుతోనే చూస్తుంది. ఇంకేం కారణం అంటే మోహం అంత భయంకరమైనటువంటిది. దీన్ని గెలిచే సాధ్యం కాదా? ఆత్మ విచారణ చేత సాధ్యమవుతుంది. ఇంకా కొంతమందికి పదవీ వ్యామోహాలు ఉంటాయి. ఒక్కసారి ఏదైనా ఒకటి, ఒక మినిస్టర్గా గద్దెనెక్కిన వాడిని కొంచెం దింపండి, మనసంతా ఆవైపోతుంటుంది. ఎక్కడ తిరిగి ఆ గద్దెను ఎక్కల్లానే చూస్తుంటారు. ఏమది అంటే వ్యామోహం, అది ఆ రీతిగా చేస్తుంటుంది. అది దీన్ని జయించల్లా, జయించాలి దీన్ని. ఎందుకంటే మనస్సు, మనస్సుకు సంబంధించినటువంటిది ఇది. శోక మోహములు మనోధర్మాలు ఇవి, కాబట్టి మనస్సును కంట్రోల్ చేయాలా అంటారు మహాత్ములు. ఉత్తర దేశంలో ఒక సన్యాసి ఒక పల్లె ప్రాంతానికి వచ్చినాడు. అక్కడ ఒక తీపి పదార్థం చేస్తారు, అక్కడ కడి అని అంటారు దాన్ని. నేను తిన్నాను అనుకోండి, మీరు చాలామంది తినింటారు, చాలా రుచి అది. ఒక ముసలామి వచ్చి, స్వామి మా ఇంటికి మీరు భోజనానికి రండి అంటే స్వామి సంతోషంగా ఒప్పుకున్నాడు, ఇంటికి పోయినాడు. ఆ ముసలమ్మ గారు కడి చేసి పెట్టినారు, దాన్ని తిన్నాడు స్వామి. అబ్బా, బ్రహ్మాండమైనటువంటి రుచి అది. సరే, సెలవు తీసుకున్నాడు, వచ్చేసినాడు, ఇంక వేరే ఊరికి వచ్చినాడు. వేరే ఊర్లో ప్రజలు ఎంత ఆదరంగా ఆనందంగా సంతోషంగా రకరకాల వంటలు చేసినా ఆయనకి ఇష్టం లేదు, కడి మీదే ఇష్టం ఉంది ఆయనకి. అది అంత రుచి అది, దానిపైన మోహం ఎక్కువైపోయింది. థత్ అని చెప్పి వేరే ఊరికి పోయి మర్చిపోదాం దాన్ని అని. ఏమేమో తినక చూస్తాడు, రాత్రి పగలు కూర్చున్నా లేచినా కడి 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 అంటుంది మనసు. ఆ కడిని తినాల, కడి 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 అంటాం. ఇంకా సాధ్యం కాదని చెప్పి ఆ ఊరు ఈ ఊరు ప్రయాణం చేసి ఎక్కడ పోయినా కూర్చున్నా పండుకున్నా లేచినా కడి 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 అంటా ఉంది లోపల నుంచి. ఆ రుచి అంత అయిపోయింది. సరే, తిరిగి 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 మళ్ళీ అదే ప్రాంతానికి వస్తాడు. అందరూ చేరినారు, ఆ ముసలమ్మ రాలేదు ఇంకా, ఆ ముసలాయం కోసం చూస్తున్నాడు ఇంకా రాలేదని. లాస్ట్కి వచ్చి ఆ ముసలం చూస్తూ ఉన్నాడు, ఏమో ఉపన్యాసం చెప్తున్నాడు, ఏమేమో చెప్తున్నాడు, మనసంతా ఆ ముసలాయం కడి పులుస్తుందో లేదో, కడి ఇదే పట్టింది ఆయన. ఉపన్యాసం అంతా అయిపోయా ఒక్కరు ఒక్కరు లేచిపోతున్నారు. ఆమె దగ్గరకు వచ్చింది, నమస్కారం చేశాను, చూసే పిలుస్తుందేమో అని, పిలిచే లక్షణాలు కనబడలేదు. అవా ఆ రోజు నువ్వు కడి చేసింటి అంత బాగుండవా అని అట్లంటే ఏమైనా పిలుస్తుందేమో అని ఈయనకు. అవును స్వామి చాలా బాగుండింది కర్రీ, చాలా సంతోషం స్వామి అని మళ్ళా చూసి పిలిచేదట్లు కనబడలేదు. అవ మళ్ళా చేసి పెడతావా మళ్ళా తింటావా అని ఆటికి దిగేసినాడు స్వామి. అయ్యో చాలా సంతోషం స్వామి మా ఇంటికి రండి చేసి పెడతాను. అవగారు దీనికి ఒక చిన్న కండిషన్ ఉంది. ఏమి అంటే ఈసారి భోజనానికి నేను ఒక్కడే రాను, 5 మంది వస్తాము, 5 మందికి చేసి పెడతావా అని. అట్లే కాదు స్వామి, 5 మంది రండి, ఏం పర్వాలేదు, పిలుచుకురండి అందరినీ. అవా 5 మందిలో నేను ఒక్కడే కనబడతాను, వాళ్ళు అదృశ్య రూపంగా వచ్చి తింటారు వాళ్ళు, నీకేం తొందరలేదు కదా అని. అట్లే కాదు స్వామి, మీరు రాండి, మీరు ఎట్లయినా మా ఇంటికి వస్తే చాలు అని బ్రహ్మాండంగా కడి చేసి రెడీ చేసి పెట్టింది. స్వామిగారు వచ్చిరే, ఇంకా ఎవరు వెంట రాలేదు, అదృశ్య రూపంలో చెప్పింది కదా, చెప్పినాడు స్వామి. స్వామిగారు రాండి అని చెప్పి ఆ భోజనం వడ్డించి చోటు తీసిపోయి చూసి 5 మంది కొట్టించింది. ఆ భోంచేసే పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేసేయను, నువ్వు వెళ్ళిపో, అదృశ్య రూపంలో వస్తారు వాళ్ళు, నీకు కనబడకూడదు, నువ్వు పద అని అమ్మగారిని బయటేసి గడి వేసుకొని బాగా చిలికేసుకొని వచ్చి కూర్చొని బా ఎన్నో నాళ్ళకి 8 రోజులు కడిచికి మీరు ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా తినేయాలని చెప్పి గబగబ గబగబ తింటుండేది. ఒక ప్లేట్ అయిపోయా, 2వ ప్లేట్కి వచ్చా, 2వ ప్లేట్ అయిపోయా, గొంతుకు వచ్చేసేది. ఎంత తింటాడు ఇప్పుడు మాత్రం విడిచిపెట్టలేదు నేను, కడి 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 అని చెప్పి సంవత్సరం నుంచి రోపించినావు మనసు చెప్తున్నాడు, ఇప్పుడు మాత్రం విడిచిపెట్టలేదు నేను, తిను తిను అని చెప్పి తీసుకొని తినే తింటున్నాడు. అది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వాంతికి వచ్చే స్థితికి వచ్చింది, అయినా విడిచిపెట్టాడు, కట్టి తీసుకొని కూరుకుంటున్నాడు లోపల, తిను 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 తిను. 5 ప్లేట్లు తినేసి కక్కొని ఏమేమో అవస్థపడి అప్పటికి ఆయనలో ఉన్నటువంటి కడి మీద ఉన్నటువంటి మోహం తగ్గిపోయింది. అయితే అన్నిటిని ఈ రీతిగా అనుభవించి విడిచిపెడదామంటే కాదు, ఆత్మవిచారణ చేయాల. ఆత్మవిచారణ చేస్తే క్షణములో వైరాగ్యం వచ్చేస్తుంది. పరస్త్రీని పరపురుషుడు మోహపు చూపుతో చూచే ముందు ఆలోచన చేసి కొంచెం ఆత్మవిచారణ చేయమంటాడు. పరపురుషుణ్ణి పరస్త్రీ మోహపు చూపుతో చూసే ముందు కొంచెం ఆత్మవిచారణ చేయమంటాడు, చటక్కన వైరాగ్యం వస్తుంది. అది చేయాలి. పంచభూతాలతో కూడినటువంటి తుచ్చమైనటువంటి శరీరం కొంచెం వివేకం ఉపయోగించి ఆలోచించేయండి. చచచచచచ అంట పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహం లోపలనంతటా రోయ రోత నరములు శల్యములు నవరంధ్రములు రక్త మాంసంబు కైండల మైలు తిత్తి బలమైన ఎండ వానల కూర్వదెంతైనా తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువనస్థిరమైన నీటి బుగ్గ పొందిలో నుండు ప్రాణములు పోయినంత కాటికే కాని కొరకాదు గవ్వకైనా. ఈ విషయాన్ని కొంచెం ఆలోచన ఆత్మవిచారణ చేస్తూ ఉంటే చ అనిపిస్తుంది, అది కావాలి. అది గురువు యొక్క ఉపదేశం వల్ల వివేక ఉపయోగం చేస్తే వస్తుంది. ఇదే రీతిగా ప్రాపంచిక వస్తువుల మీద ఈ ఏవగింపు రావాలి, అప్పుడే వ్యామోహం మాయమైపోతుంది. దీన్ని వ్యామోహం పెంచుకున్నట్లల్లా అది ముంచేస్తుంది. అది జడభరతుడు ఇదే రీతిగా చేశాడని శాస్త్రాలు చెప్తాయి. ఒక జింకను ఎక్కువగా మోహించినాడు, నా జింక 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 జింక, చనిపోయే సందర్భంలో కూడా దాని గురించి ఆలోచన చేస్తూ చేస్తూనే చనిపోయినాడు. తరువాత ఆ రూపమే వచ్చింది, జింకగా పుట్టినాడు. దశరథుడు కూడా అంతిమ సమయంలో పుత్ర వ్యామోహముతో రామ 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 అని తలుస్తూ 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 పోయినాడు. ఇది వ్యామోహం. ఇది ఎప్పుడైతే ఒక వస్తువు మీద ఎక్కువ మమకారము ప్రీతి పెట్టుకుంటామో భయం కూడా ఉంటుంది, పక్కలోనే కోపం కూడా ఉంటుంది. ఆసక్తి, భయము, కోపము దీన్ని వెనక ఒక సందర్భంలో చెప్పినవి, ఇవి ఒకటి ప్రక్కన ఒకటి ఉంటాయి. ఇవి చాలా ప్రేమ భార్య మీద కానీ ఒక స్త్రీ మీద కానీ ఉంచితే వెంటనే భయం వస్తుంది. వేరే పరపురుషుడు ఆ స్త్రీని నా స్త్రీని అంటాడు, నా ఈ స్త్రీని నా స్త్రీని చూస్తాడేమో, నా స్త్రీని తస్కరిస్తాడేమో, నా స్త్రీ పైన చెడ్డ చూపుతో చూస్తాడేమో అనే భయం వస్తుంది. చెప్పినట్లు ఆ స్త్రీ వినకపోతే కోపం వస్తుంది వెంటనే. ఈ మూడు ఒకే రీతిగా ఉంటాయి. ఏ వస్తువైనా తీసుకోండి, ఒక పిల్లవాడి మీద కుమారుని మీద ఎక్కువ మమకారం ఎక్కువ వ్యామోహం పెట్టుకుంటే ఈ మూడు ఉంటాయి. దీన్ని ఒక ఉదాహరణతో చెప్పాను. లక్షాధికారి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ప్రతిదినము సాయంకాలం తండ్రి వచ్చి బాగా చూసేవాడు, ఆనందపడేవాడు, సంతోషపడేవాడు. ఒకరోజు ఫ్యాక్టరీ నుంచి 8 గంటలకు వచ్చినాడు. భార్యను పిలిచి అడిగినాడు, కుమారుడు ఎక్కడా? లేదండి రాలేదు, స్నేహితులతో కలిసి పోయినాడు, ఇవన్న సినిమాకి పోయింటాడేమో అని అంటుంది. 9 గంటలైంది, సినిమా విడిచిపెట్టింటారు. బయట వసారాలు తిరుగుతున్నాడు, చూస్తున్నాడు కుమారుడు రాలేదు. భయం పుట్టింది వాళ్ళు. ఎందుకు అటాచ్మెంట్ ఆ రీతిగా ఉంది, పిల్లవాని మీద వ్యామోహం ఆ రీతిగా ఉంది. ఏమైందో నా పిల్లోనికి, ఒక్కగానొక్క పుత్రుడు, ఏమైందో వానికి, ఏమైందో. సినిమా నుంచి వచ్చే టైంలో ఏమైనా లారీ కొట్టిందా? డ్రైవర్లు సామాన్యంగా తాగి లారీ ఎక్తారంటారే, వాడు ఏమైనా కొట్టినాడో ఏమో. ఏమైనా కార్లు పోతా పోతే డాష్ కొట్టిందో ఏమో. చీకట్లో వచ్చేటప్పుడు ఏమైనా పాము కాటు గురైనాడో ఏమో. ఏం జరిగిందో, ఏం జరిగిందో భయం. వెంటనే ఫోన్ తీసుకుంటాడు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు, హాస్పిటల్ ఫోన్ చేస్తాడు. హలో, ఇట్లుండేవాడు ఎవరైనా వచ్చి పడినాడా మీ బెడ్ పైన అని, మీ స్టేషన్కి ఎవడైనా ఇట్లా వాడిని తీసుకొచ్చినారా? ఫోన్ల మీద ఫోన్ అన్నో 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 అనేస్తారు. మళ్ళీ ఎక్కడ పోయినాడు? ఈ కాలంలో పిల్లోని ఎత్తుకుపోయేది ఎక్కువ ఉంది, ఎవడని ఎత్తుకుపోయినా ఏమో. ఏమిక్కడ ఆసక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఆ వస్తువు నుంచి ఆ వ్యక్తి నుంచి దూరమయ్యేదానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి దూరమైనా కష్టమే, తాను ఆ వ్యక్తి నుంచి దూరమైనా కష్టమే. మోహం ఆ రీతిగా పేరుకుపోయి ఉంటుంది. 11 గంటలాయా, 12 గంటలాయా, చూస్తాడు రాలేదు, ఇంట్లో వచ్చి అరుస్తున్నాడు, నీకు బుద్ధి లేదు ఎందుకు పంపిస్తే అని చెప్పి, కొడతాను పొడుస్తానని చెప్పి భార్య మీద పోతున్నాడు. నేనేం చేస్తున్నాను, నేను తల కొట్టుకుంటా ఉంది. ఇద్దరు గావరతో ఉన్నారు. 1 గంట అప్పుడు దూరంగా చూస్తున్నాడు, సైకిల్ పెట్టుకొని ఒకడు వస్తున్నాడు. చూస్తున్నాడు నా పిల్లవాడే ఉన్నట్లు, నా పిల్లవాడే ఉన్నట్లు ఉన్నాడు. నా పిల్లవాడే దగ్గరకు వచ్చి చూస్తే నా పిల్లవాడు కరెక్టే, వాడే కొడుకు వస్తున్నాడు. వచ్చి చూసిన తక్షణం ఎక్కడ పోయింటి అని అడుగుతాడు. లేదు నాన్న సినిమాకి పోయింటి, సినిమా 9 గంటలు గడిస్తే 12:30, 1 గంట వరకు ఏం చేస్తుంది? అట్లే నా ఫ్రెండ్స్ ఇంటికి తీసిపోయి అక్కడే భోంచేసుకుంటే నిదానంగా వస్తున్నాను, పరీక్షలు అయిపోయాను కదా. బుద్ధి లేదని కదా తీసిడిస్తాడు, కోపం వస్తుంది. అక్కడ కాచుకుని చస్తున్నాం, ఇవి వచ్చేసి సినిమాలు చూసుకుని భోజనాలు చేసుకుంటే నీకు బుద్ధి ఉందా లేదని కొడతాడు. ఆసక్తి ఎక్కడుందో, భయం ఎక్కడ ఉంది, ఇవి రెండూ ఉన్న చోట కోపము ఉంటుంది. దీనికి అంత బీజం ఎక్కడుంది, మూలం ఎక్కడుంది? ఆ బాలుని మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి మోహం ఆ రీతిగా చేస్తుంది. సర్వసాధారణంగా చూడండి, మన ఇంటిలో పిల్లవానికి ఏ తలనొప్పి వచ్చినా అబ్బబ్బా బెంగపడిపోతాం, బాధపడిపోతాం, డాక్టర్ల మీద డాక్టర్లు పిలుచుకొని వస్తాం, ఏమో వైద్యం చేస్తాం. అదే పక్కింటిలో పిల్లవానికి ఏమైనా అయితే పట్టించుకుంటామా? మాకెంత పరిచయం ఉన్నప్పటికీ అంత భయము, అంత ఆందోళన హృదయానికి రాదు. వాళ్ళకు వేదాంత విషయాలు చెప్పకపోతాం, ఏం భయపడద్దు, ఏమవుతుందిలేమ్మా, ఏం భయపడద్దు, అంతా పరమాత్మ ఉండాలి, నీవేం చింత చేయద్దు, బాగవుతుంది. అదే నీ విషయానికి వచ్చినప్పుడు దెబ్బేలు పడిపోతాడు. డాక్టర్ సరి చూడండి, ఫీజు ఇంకా 50 ఎక్కువ తీసుకోండి, 100 ఎక్కువ తీసుకోండి, నా కుమారుని బతికించండి సార్ సార్ అని అంటాం. దీనికి ఏం కారణం? మోహం. ఎవరికి లేదు మోహం? ఇది అందరికీ ఉంది. మోహం ఎందుకు వస్తుంది అంటే అజ్ఞానం వల్లనే వస్తుంది. ఇగ్నోరెన్స్ అంటారు. ఈ అజ్ఞానం ఎట్లు పోతుంది? జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షురన్మీలితం వందే తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం కావాలి. మహాత్ములు ఈ జ్ఞానాన్ని వెలుతురుతో పోల్చినారు. చూడండి, అడవుల్లో కోతులను పట్టేదానికి ఒక చిన్న పన్నాగం పోతారు. కోతులు పట్టేవాడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక కూజాన్ని ఫిక్స్ చేస్తారు కదలుకోకుండా ఉండేదానికి. దాని లోపల అన్ని తినుబండారాలు పెట్టింటారు. వెళ్ళిపోతారు వీళ్ళు, దూరంగా ఉంటారు వీళ్ళు. ఆ కోతి ఆడుకుంటూ పాడుకుంటూ చెట్టు మీద చెట్టును వచ్చి కూజా చూస్తుంది. ఇక్కడ ఏమో ఉంది కదా అని చెప్పి వచ్చి దగ్గరకు వచ్చి చూస్తుంది. లోపల తినుబండారాలు ఉన్నాయి, దానికి చాలా ఇష్టం తినాలని చెప్పి చేయి తీసుకుని లోపల వేస్తుంది. అది కూజా లోపల వేసి దాన్ని పట్టుకుంటుంది, పిడికలతో పట్టుకుంటుంది. అది లాగేదానికి పోతుంది, పిడికలు పట్టింది కాబట్టి లాగేదానికి రాదు. కూజాని ఫిక్స్ చేసినారు, పెనుగులా ఉంటుంది అది తీయాలని చెప్పి. ఎవరైనా పట్టుకున్నారా, ఎవరైనా బంధించినారా ఆ కోతిని? తనకు తానే బంధింపబడిందాడు. అది అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఆ బాధను తగ్గించుకోవాలి, ఆ గుప్పిటి నుంచి తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఏం చేయాలంటే ఆ గుప్పిటిని తీసేయాలంతే. తీసేయాలి, దాన్ని తీసేస్తే సులభంగా బయటకు వస్తుంది చెయ్యి. ఆ మర్కటం కోతి ఆ ఆలోచనలో లేదు, ఎందుకంటే ఆ వస్తువులు విడిచిపెట్టేదానికి సాధ్యం కాదు. అది దాన్ని గట్టిగా పట్టుకుంది. అవ్వ కావాలా బువ్వ కావాలంటే ఎట్లా? వెంటనే వస్తాడు వాడు, వల వేసి ఏమో చేసి పట్టుకుపోతాడు దాన్ని. ఈ రీతిగా మనం కూడా మోహం అనే బంధనంలో పడినామని దీన్ని ఆత్మవిచారం చేత కట్ చేసుకోవచ్చు. చాలా సులభం ఇది. అయితే మనం కూడా కోతుల మాదిరిగా తయారైపోయింది. ప్రాపంచిక వస్తువులను విడిచిపెట్టేదానికి సిద్ధంగా లేం మనం. అవి ఇట్లే పట్టుకున్నాం, గుప్పిట్లో పట్టుకున్నాం, ఇట్లా పెనుగులాడుతున్నాం పెనుగులాడుతున్నాం. స్వామి బంధంలో ఉన్నాను బంధంలో. అవి విడిచిపెట్టాలి. అయ్యయ్యో విడిచిపెట్టే కాదు అది. చావు విడిచిపెట్టుకుంటే చావు. నేనేం చేస్తాను? విడిచిపెడితే నా దగ్గరకు వస్తావులే అంటే ఆడే పడిపోతాం. బంధం అది. దాన్ని విడిపించుకునేదానికి గురువు యొక్క వాక్కులు వినాల, దాని తగినట్లు ఆచరణ చేస్తే వివేకం చేత విడిపించుకోవచ్చు దాన్ని. ఒక సన్యాసి దగ్గర సౌకర్యం వచ్చి, స్వామి ఈ బంధంలో పడిపోయినాను, ఇది నాకు ఎప్పుడు విడిపిస్తారో, నాకు ఈ చిరసాలు ఉన్నట్లుంది స్వామి, నాకు చాలా అయిపోయింది స్వామి, విడిపించండి స్వామి, మీ సమక్షంలో చేర్చుకోండి స్వామి, నాకు చాలు స్వామి, ఈ సంసారం చాలు 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 అని అంటున్నాడే కానీ దగ్గరకు రావడం లేదు. అరే బంధం తెంపుకోవయ్యా, నేను ఎట్లా తెంచుకునేది స్వామి? మీరే తెంపాలి, నేనేం తెంచుకునేది? మీరు తెంచేస్తే నేను వస్తాను. ఎన్నిసార్లు ఎన్ని హితబోధలు చేస్తున్నాడు యోగుడు. అసలు అట్లే వాకింగ్ పోతున్నారు, పెద్ద స్తంభం చూస్తాడు స్వామి, గబక్కన కరుచుకుంటాడు. అయ్యో నాకు విడిపించు 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 అని మొత్తుకుంటున్నాడు స్వామి. ఆ షౌకారు చూస్తాడు, చూసి నవ్వుతున్నాడు. ఏమిటి స్వామి, స్తంభాన్ని మీరే పట్టుకున్నారు, విడిపించి విడిపించు అంటే? చూడపో నాకు ఎట్లయినా విడిపించు. అయ్యో మీరు చేతులు తీసేయండి స్వామి, ఫ్రీ అయిపోతారు అని అంటున్నాడు. అదే రీతిగా బంధములు కూడా అంతేనయ్యా అని అంటాడు. నాకు ఈ బంధం నుంచి దూరం చే దూరం చేయని మొత్తుకుంటున్నావే, నీవు నీవు చేసుకో. అది ఆత్మవిచారం చేత చేసుకో, అది బయటపడతావు అని హితబోధ చేస్తాడు. ఈ శంకరాచార్యులు కూడా దీని గురించి చెప్తారు భజగోవిందంలో. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనామూఢస్తే పచ్యంతే నరక నిగూఢః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. కామం క్రోధం లోభం మోహాన్ని దీన్ని నిడిచిపెట్టండి శత్రువులివి. సోహం నేనే దేవుడు అనే తత్వాన్ని గట్టిగా పట్టుకోండి. దీన్ని పట్టుకుంటే నరకంలో పడతావు. కామం క్రోధం లోభం మోహం సోహంను పట్టుకుంటే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనే అర్థంతో శంకరాచార్యులు కూడా బోధించినారు. ఇక మోక్షం కావాలి, మోక్షం కావాలి అని సామాన్యంగా అడుగుతుంటారు. చూడండి, ఐహిక జీవితం అనే త్రాచు పామునకు లోభ మోహములనే రెండు కూరలున్నాయి, దాన్ని త్రెంచేయాల, అప్పుడు ప్రపంచంలో సుఖ శాంతుల చేత జీవితాన్ని సాగించేదానికి సాధ్యమవుతుంది. ఇవి రెండు త్రాచుపామునకు ఉన్నటువంటి కూరలు మాత్రమే ఉన్నాయి, విషముతో నిండినాయి. ఒకటి లోభం, రెండవది మోహం. నాది నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, ఈ డబ్బు ధనము ఆస్తి ఐశ్వర్యం నాది 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 నాది, ఉన్నటువంటి నోట్లన్నీ నావే అనుకుంటున్నాడు మానవుడు. ధనాన్ని సరఫరా చేస్తూ ఉండాలి, మోహాన్ని ఖండిస్తూ పోవాలి అని అంటారు. అందువల్ల మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? మోహక్షయమే మోక్షం అని అంటారు. మోహాన్ని నాశనం చేసుకుంటే ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది అని అంటారు. కాబట్టి ఈ మోక్షానికి ప్రతిబంధకం ఏది అంటే మోహమే. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. అగస్త్య మహాముని ఒకసారి ప్రయాణం చేస్తున్నారు, ఆయన స్వర్గానికి పోవాలి అర్జెంటుగా పోతున్నాడు. మార్గ మధ్యంలో ఒక రైతు ఆనందంగా సంతోషంగా కూర్చునిట్టాడు. చూస్తాడు వీడు చాలా మంచివాడుగా ఉన్నట్లున్నాడు, వీని కూడా వెంట తీసుకుపోదాం, వీనికి మోక్షం ఇప్పించేస్తామని అనుకుంటాడు. నాయన ఇక్కడ రా అంటాడు. వాడు చాలా వినయంగా వచ్చి నిలబడతాడు. నీ పైన నాకు జాలి వేసింది, చాలా మంచివాళ్ళ కనబడుతున్నావు, నా ఎంటరా నీకు స్వర్గాన్ని తీసిపోతాను. వాడు గాబరా పడిపోతాడు. అబ్బాబాబాబా ఏం స్వామి, అవునయ్యా నువ్వు చాలా మంచివాడు, తీసుకుపోతాను రా, మోక్షం ఇప్పించేస్తాను. స్వామి నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, ఇప్పుడే వస్తే ఎట్లు స్వామి, కొంచెం నాకు సమయం ఇవ్వండి. ఎంతకాలం కావాలి నీకు? ఒక 10 సంవత్సరాలు అయితే చాలు స్వామి, నేను వచ్చేస్తాను మీ వెంట అంటాడు. తథాస్తు అంటాడు. 10 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళా ప్రత్యక్షం అవుతాడు అగస్త్యమని. ఏమయ్యా సిద్ధంగా ఉన్నావా, పోదామా అంటాడు. చూస్తాడు, స్వామి క్షమించండి అంటాడు. ఏ కొత్తగా పెళ్లి చేసినాను మా పిల్లలకి, వాళ్ళ ముచ్చట్లు సంతోషం నేను చూడొద్దా? వాళ్ళ కడుపులో ఏమన్నా 4 కాయలు కాస్తే చూసి ఆనందంగా 2 నెలలు ఉండి వస్తాను స్వామి. ఏమంత అర్జెంట్? మరి ఎప్పుడు వస్తావు? ఇంకో 10 సంవత్సరాల టైం ఏంటి? తథాస్తు అంటాడు. అట్లే కాని మళ్ళా వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా దిగుతాడు. నాయనా 2 సార్లు అయిపోయింది, 3వ సారి ఇదే త్వరగా వెళ్ళిపోదాం రా అంటాడు. మళ్ళా చూస్తూ బిక్కమ్మకం వేస్తాడు. స్వామి క్షమించలే మీరు, ఏ పిల్లవాళ్ళు చాలా చిన్నవాళ్ళు, ఎట్లా రమ్మంటారు? వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి తర్వాత వస్తా. మళ్ళా వస్తే వాళ్ళ పిల్లలు, వాళ్ళకి పిల్లలు కానీ, మళ్ళా వస్తే వాళ్ళు పెద్దవాళ్ళు కానీ, మళ్ళా వస్తే వాళ్ళ పిల్లలు కావాలి. ఆలోచించేస్తాడు. సరే అట్లే కానని చెప్పి వెళ్ళిపోతాడు. మరలా కొంతకాలమైన తర్వాత వచ్చి దిగుతాడు. ఎక్కడ చూస్తే ఆ రైతే కనబడ్డు. ఏమైనాడని చూస్తాడు, ఎక్కడా లేడు వాడు. తన దివ్య దృష్టి చేత ఆలోచించేస్తాడు. చూస్తే ఆ రైతే కుక్క ఇంటి ముందర కావులు కాస్తుంటాడు. చే అని చెప్పి ఆయన దగ్గర పోయి, ఏమయ్యా ఇటువంటి స్థితి వచ్చింది, ఇప్పుడైనా రా మోక్షం ఇచ్చి ఇప్పిస్తాను రా, పోదాం రా అంటాడు. ఆ కుక్క రూపంలో రైతు అంటాడు, స్వామి పెద్దోళ్ళంతా నా కొడుకులు పనుల మీద అక్కడ ఇక్కడ పోతారు, చిన్న చిన్న పిల్లోళ్ళు ఆడోళ్ళు ఉంటారు, ఇంటి కావులకి ఎవరుంటారు, నేను ఏడే ఉంటాను స్వామి, ఇంకా కొంతకాలం పోని అంటాడు. ఇంకెంతకాలం ఉంటావు? ఎట్లో 10 సంవత్సరాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడో 10 సంవత్సరాలు ఇవ్వండి. తథాస్తు అని పోతాడు. మళ్ళా వచ్చి చూస్తాడు, ఆ కుక్క కూడా లేదాడు. ఎక్కడ పోయినా అని చెప్పి మళ్ళా దివ్య దృష్టి చేత ఆలోచన చేస్తాడు. ఒక పెద్ద పామయ్య ఆడే పడి ఉంటాడు. చూస్తాడు, ఏమయ్యా ఎటువంటి స్థితి వచ్చింది నీకు, రా పోదాం రా స్వామి. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి కష్టపడి సంపాదించి పెట్టినటువంటి ధనం ఉంది ఇక్కడ, దీన్ని కావలి కాస్తున్నాను నేను. ఇప్పుడు వస్తే ఎట్లా, ఏదో ఒక రూపంలో పిల్లవాళ్ళకి ఈ ధనమంతా ఇచ్చేసి నేను వస్తాను అని అంట. ఈ మోహం ఎటువంటి పని చేసింది? ఆ మహర్షి ఆలోచన చేస్తాడు, ఆలోచన చేసి సరే అని చెప్పి ఇంట్లోకి పోతాడు. ఆ పిల్లలంతా కొడుకుల్ని మనవాళ్ళని వాళ్ళని వీళ్ళని అంతా పిలిపించి సభ ఏర్పాటు చేసి, నాయనలారా మీ తండ్రి ఈ రీతిగా కుక్కగా మారిండే, ఇప్పుడు పాముగా మారినాడు, మీకు చాలా ధనం పెట్టినాడు, దాంట్లో ఏమేమున్నాయి దండుగా ఉన్నాయి, మీరు వెనక ముందు ఆలోచన చేస్తే ఎవడు కొట్టుకుపోతాడో ఏమో అది, కాబట్టి వెనక ముందర ఆలోచన చేయకుండా ఆయుధాలు తీసుకొని ఆ పాముని చంపేసేయండి. ఇంకా డబ్బుందంటే కొడుకులు ఇడుస్తారా, ఇంకా పాము కాని తండ్రి కాని తాత కాని ముత్తాత కాని తీసుకో అని చెప్పి తల కొట్టి తీసుకొని ఆయుధం తీసుకొని ఎక్కడ స్వామి చూపండి అని చెప్పి రెడీగా వచ్చిన వా అక్కడ ఉంచు పాము వేసి తల చేతులు కాళ్ళకు నరికి కొట్టి చంపేసిరుదాన్ని, చంపేసి కాల్ చేసిరుదాన్ని పదా, ఆ దాంట్లో ఉండే దెబ్బంతా తీసుకునేసి అప్పుడు ఆలోచన చేస్తాడు ఆ చనిపోయినటువంటి ఆ రైతు. ఆలోచన చేస్తాడు, అబ్బాబ్బా ఈ డబ్బు యొక్క ఆశకు ఎంతటి హీనమైన పనికి కూడా వీరు రెడీగా ఉన్నారు కదా, వీళ్ళతో నాకేం సంబంధం అనే స్థితి వచ్చేసి తెంపుకునేసి మోహం తెగ అగస్త్య మహర్షి రెడీగా ఉన్నాడు రైట్ అని తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఏమర్థం, మోహక్షయమే మోక్షం. మోహం ఎప్పుడైతే క్షయం నాశనమైపోతుందో వెంటనే ఆటోమేటిక్ గా వస్తుంది. అది లేదు అంటే మళ్ళా జన్మలు ఎత్తాల్సిందే, ఏమేమి జన్మలు ఉండో ఎత్తాల్సిందే. కాబట్టి ఇప్పటి నుంచి ఆ మోహాన్ని కొంచెం కొంచెం ఒకే రోజులో విడిచిపెట్టి నేను అరణ్యం పోతానని ఇంట్లో పోయి చెప్పారు పొద్దున్నే. ఆ స్వామి ఉపన్యాసం ఇచ్చినాడు, నీవు పెండ్లాం కాదు, నీ పిల్లలు కాదు, నీకు సంబంధం లేదు పద అని చెప్పి రేపు పొద్దున్న రిపోర్ట్లు నాకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వివేకము చేత ఆత్మ విచారణ చేత కొంచెం 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 తగ్గించుకుంటూ రావాలి. ఈ కామం క్రోధం లోభం మోహం మద మత్సరములు ఇవి ఉన్నాయి కదా, మాలో వచ్చి చేరుకున్నాయి. ఇవి ఎట్లొచ్చి చేరుకున్నాయంటే అత్తమామల ఇండ్లకు అల్లుళ్ళు వస్తారు కదా, అట్లొచ్చి కూర్చునేసినారు. అత్త మామూలు ఇండ్లకి పండుగలు వస్తే అప్పుడు పోతుండారు, ఇవి పర్మనెంట్ గా వచ్చి కూర్చున్నారు అల్లుళ్ళు, పర్మనెంట్ గా వీళ్ళని మోపుతున్నాం మనం. అయితే చూడండి, అత్త మామూలు ఇండ్లకి పోతే ఎన్నాళ్ళు మంచి మంచి భోజనాలు పెడతారు, ఫస్ట్ డే బాగా పెడతారు, వచ్చిన అల్లుడు అని చెప్పి ఏమేమో ఓణిగలు ఏడదో చేసి పెడతారు. రెండవ రోజు కూడా లేని లేనిపోని వయ్యారం చూపిస్తారు, సంతోషం చూపిస్తారు. ఏమైనా ఊరిపోతావా అదైతే లేదండి, ఇంకా ఉంటా ఉంటా ఉండు పర్వాలేదు ఉండు, లోపల బాగా ఇప్పుడే ఇంకా పోడగలుగుతున్నాను. ఎట్లా చేసి పెడతారు, రెండవ రోజు మూడవ రోజు నాలుగో రోజు చేస్తారు, ఇంకా నెలల కొద్ది ఇంట్లో ఉంటే ఏం మర్యాదంట, లాస్ట్ సంగతి చేసి పెడతారు, ముద్ద చేసి పెడతారు, తింటావా లేచిపోతావా అంటారు. నీవు నీ పెండ్లు అనిపోయి పాడైపోయింది ఆటగానే పోండి అనే స్థితికి వస్తుంది. కాబట్టి ఈ లోపలున్న ఈ అరిషభాలు అత్త మామూలు అల్లుళ్ళు వచ్చినట్లు వచ్చి కూర్చున్నారు, ఎక్కువ మర్యాద ఇవ్వద్దండి, ఎప్పటికప్పుడు పంపేదానికి ప్రయత్నం చేయండి, దూరం చేయాలి. వీళ్ళు ఇంత వ్యామోహం వద్దంటారు, వాళ్ళు ప్రపంచంలో ఎట్లా జీవించాలి స్వామి అని ప్రశ్న వస్తుంది. మోహం లేకుండా చేసుకోమంటారు, ప్రపంచంలో ఎట్లు జీవించాలి? వేషం వేసుకొని స్టేజ్ మీద ఏ రీతిగా అయితే ఒక నటుడు నటిస్తాడు, ప్రపంచంలో కూడా అదే రీతిగా నటించమంటారు. వన్నీ వేసుకుంటాడు, స్టేజ్ మీద కొనుస్తాడు. ఆ రాముని పాత్ర కావచ్చు, కృష్ణుని పాత్ర కావచ్చు, ఆంజనేయుని పాత్ర కావచ్చు, వానికి పక్క తెలుసు నేను ఆంజనేయుడు కాదు అని తెలిసి స్టేజ్ ఎక్కుతాడు వాడు, అక్కడ మాత్రం నటన చేస్తాడు వాడు. వాడి డైలాగ్స్ అయిపోయింది కింద పోయి బీడి తాకుంటాడు, రాముని వేషం వేసింటాడు బీడి తాక్కుంటుంటాడు, ఎందుకు అని తెలుసు నేను రాముని కాదు అని. అదే రీతిగా ఈ జీవితంలో కూడా ఆ నటుని మాత్రిగానే ఉండాలి, భార్య, పిల్లలు నా వాళ్ళు కాదు. వీళ్ళు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాతి కాతత్ర పరివేదన. రుణానుబంధ రూపేణ ఈ రుణము చేత కలిగినటువంటి ఇవి భార్య కాని, పిల్లలు కాని, ఆస్తి అంతస్తులు కాని, భూములు కాని రుణం ఉండేంత వరకే ఉంటాయి. మహాలక్షలకు పేరుమైనడు ఒక లక్షాధికారి అని, ఆయనకు రుణం ఉంది కాబట్టి లక్షాధికారి అవుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూడండి కిందికి వచ్చి భిక్షాధికారి అంటాడు. ఏమి రుణము పోయింది, ఆస్తి పోయింది, భార్య ఉంది, రుణం ఉండేంత వరకే ఉంటుంది, పిల్లలున్నారు, రుణం ఉండేంత వరకే ఉంటాడు. రుణము తీరిన క్షణంలో వెళ్ళిపోతారు. ఈ నదుల్లో ఆ అప్పుడప్పుడు వచ్చి ఆ మొద్దులు అవి ఇవి చూడండి కట్టెలు వచ్చి కలుసుకుంటుంటాయి. దూరంగా వచ్చి ఇట్లా కలుస్తాయి, కొంత దూరం పోయిన తర్వాత విడిపోతాయి. ఇదే రీతిగా ఈ జీవితం అనే నదిలో అప్పుడప్పుడు ఈ భార్య అని, పిల్లలని కలుసుకుంటాం. మళ్ళా కొంత దూరం సాగిపోయిన తర్వాత విడిపోతారు. ఎవరి దావు వాళ్ళకి, ఎవరి మార్గం వాళ్ళకి, ఏది శాశ్వతము కాదు. ఎవరు నా వాళ్ళు అనేది ప్రపంచంలో ఏమీ లేదు. ఈ మోహం ఉంది కాబట్టి నాది 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 అనే భ్రమ పెట్టినాడు పరమాత్ముడు. కాబట్టి మేము ఆశించినటువంటి, మేము ప్రేమించినటువంటి ఆ వస్తువు, ఆ వ్యక్తి మన నుంచి దూరమైతే ఎంతో బాధ అయిపోతుంది. ప్రపంచమే పనికిరాదేమో అనే భావం ఏర్పడుతుంది. మొట్టమొదటి నుంచి ఈ వైరాగ్య భావంలో జీవితాన్ని సాగించిన వాడు మనకి భయం ఉండదు, మనకి కోపం ఉండదు, మనకి మోహం అసలుకే ఉండదు. భార్య చనిపోయినప్పటికీ, పిల్లలు చనిపోయినప్పటికీ, సర్వం ఏమైనప్పటికీ, ఆస్తి అంతస్తులు హరించిపోయినప్పటికీ అంతా భగవంతుని లీదా అంటాడు. సర్వమున్నతని దివ్య కళామయం వంచి విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అంతా భగవంతుని యొక్క లీల. ఆ రుణం పెట్టిండాడు, రుణం ఉండేంత వరకే ఉంటాం, రుణం పోయిన తర్వాత అయిపోయింది. ఈ భావంతోనే జీవితం సాగించవలసి ఉంటుంది. చివరిలో మోహం అనే దానికి ఒక సంఘటన, దాని గురించి ఉపన్యాసం ముగించేస్తాను. ఉత్తర దేశంలో ఒక సైన్యంలో ఒక ఠాకూర్ ఉండేవాడు. ఇది జరిగిన సంఘటన. ఇది సైన్యంలో పనిచేసేవాడు. నెల నెల జీతం వచ్చేది తాను ఖర్చులు పెట్టుకుని మిగిలిన డబ్బును ఒక వర్తకుని దగ్గర పెట్టేవాడు. చాలా డబ్బు ప్రోగైంది ఆ రీతిగా, సుమారుగా ఒక 5,000 రూపాయల వరకు ప్రోగైంది. అప్పటి కాలంలో 5,000 అంటే చాలా విలువ అని అర్థం. ఒకసారి ఏమైందంటే యుద్ధం సంభవించింది. ఈయన బలవంతంగా యుద్ధానికి పంపినారు, యుద్ధం పోవలసి వచ్చింది. ఆ వర్తకుడు చెప్పి యుద్ధానికి పోతాడు, యుద్ధానికి పోయి తిరిగి వస్తానని చెప్పి ఆ గుర్రం ఎక్కినాడు. ఎంత బలంగా దాన్ని లగాం పట్టుకున్నా అది వినుకోకుండా వాడిని ఈడ్చుకుని ఈడ్చుకుని బలవంతంగా శత్రు సైన్యంలోకి తీసుకుపోయేసింది. అక్కడ వాడిని చంపేస్తారు, ఆ గుర్రాన్ని చంపేస్తారు, వాడిని చంపేస్తారు అక్కడ. సరే, ఇది జరిగిపోయింది. ఆయన బట్టల్ని అంతా ప్యాక్ చేసేసి ఆ విషయం వర్తమానం అందరూ తెలిసి తెలిపేసినారు, ఈ రీతిగా యుద్ధంలో చనిపోయినారని చెప్పి. ఆయన బంధువులకు ఆ బట్టలంతా పంపిస్తారు. ఈ వర్తకునికి ఆ వర్తమానం తెలుస్తుంది, ఆయన చనిపోయినాడు అని. తన దగ్గర గుట్టుగా పెట్టినటువంటి ధనం ఎవరికి తెలియదు, రాతలేదు, ఏమీ లేదు. వర్తకునికి ఆనందం అయిపోయింది. ఇక్కడే ఉంటే మళ్ళీ బంధువులు వచ్చి అడుగుతారేమో చెప్పి భయపడి తాను మూట ఈట కట్టుకొని ఆ ఊరిచ్చి వెళ్ళిపోతాడు. వేరే ప్రాంతంలో పోయి ఆ డబ్బుతో చిన్నగా ఇల్లు కొని వ్యాపారం మొదలు చేస్తాడు, చక్కగా వ్యాపారం పెట్టుకుంటాడు, పెండ్లి చేసుకుంటాడు, ఒక్కగానొక్క కుమారుడు కలుగుతాడు, అల్లారు ముద్దుగా పెంచుతాడు ఆ పుత్రుణ్ణి. యుక్త వయస్సు వస్తుంది, 20-22 సంవత్సరాలు వస్తుంది. మనకి పెండ్లి చేయాలని చెప్పి ఎక్కెక్కడో ప్రయత్నం చేస్తాడు, ఎక్కడ చూసినా వద్దంటాడు, వద్దు 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 అంటాడు. ఇటువంటి ఐశ్వర్యవతి రూపవతి అయినటువంటి స్త్రీని తెచ్చినా నాకు వద్దు అంటాడు. చివరకు రూపమేలి అన్నటువంటి ఒక స్త్రీని చూసి ఏమైనా చేసుకుంటానంటాడు. ఎంత నచ్చ చెప్పినా వినలేదు, చివరకు పెళ్లి చేసేస్తారు. చాలా సంతోషంగా తండ్రి చెప్పినట్లు వింటుంటాడు, వ్యాపారంలో బాగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా కుమారునికి రోగం వస్తుంది. గాబరా పడిపోతాడు తండ్రి. పెద్ద పెద్ద వైద్యుల్ని పిలిపిస్తాడు, వైద్యం చేయిస్తాడు. ఎంత చేయించిన నయం కాదు. అడిగినంత ఇస్తుంటాడు, అడిగినంత ఇస్తుంటాడు. డబ్బు విశేషంగా ఖర్చు చేస్తాడు, ఏమి చేసిన నయం కాదు. ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది రోగం. ఆశ వదులుకుంటాడు తండ్రి. చివరకు ఒక భూత వైద్యుణ్ణి పిలుచుకొస్తాడు. ఆయన వచ్చి రతి వేసి అది హోం ఫట్ అది ఏది ధూమ్ ధామ్ ఏమో చేస్తాడు. అది నయం కాదు. చివరకు 50 రూపాయలు ఆయన తీసుకుపోయి ఆ మాంత్రికునికి ఇచ్చి లోపలికి వస్తాడు. హా అని నవ్వు వినపడుతుంది. నా కుమారుడు నవ్వుతున్నాడే అని చెప్పి చూస్తాడు. ఇంకా జోరుగా నవ్వుతున్నాడు. ఈ తండ్రిని వర్తకుని చూసి నవ్వుతున్నాడు. గాబరైపోతుంది, ఏమి ఇట్లా నవ్వుతున్నాడు. ఏ దగ్గరకు రా అంటాడు. కుమారుడు ఎప్పుడు ఏ అని పిలలేదు. ఏమిది, ఇంకేమైనా భూతం పట్టిందా దయ్యం పట్టిందా అని చెప్పి దగ్గరకు పోతాడు. వాని పేరు పెట్టి పిలుస్తాడు. నేనెవరో నీకు తెలుసా అని అంటాడు. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అని అంటాడు. నేను ఆ సైన్యములో పనిచేస్తున్నటువంటి ఠాకూర్ నేను అని అంటాడు. వెనుకటిదంతా జ్ఞాపకం ఉందా, నేను మీ దగ్గర పెట్టినటువంటి ధనం జ్ఞాపకం ఉందా, 80,000 పెట్టినాను నీ దగ్గర, 5,000 రూపాయలు పెట్టినాను కదా. అవును పెట్టినావు. దాన్ని తీర్చుకునే దానికి నీ కడుపులో పుట్టినాను నేను, కుమారునిగా పుట్టినాను, నీ సేవలు చేసినాను, ఖర్చు చేయించినాను, ఈ రోగం మూలకంగా ఎంతో డబ్బు ఖర్చు చేసినావు. అంతవరకు ఊరికే ఉన్నాను, ఇంకా 50 రూపాయలు మిగిలినది ఆ భూత వైద్యునికి ఇచ్చినావు కదా, ఇప్పటికీ సరిపోయిచ్చింది, నేను పోయేస్తాను అని అడిగాడు. గాబరైపోతాడు. ఏమిటిది, ఇది కలనా నిజమా, ఏమిది. భార్య ఏడ్చుకుంటూ వస్తుంది. భార్యను చూసి గట్టిగా నవ్వుతాడు. ఇది భార్య కాదు, ఇది మరి ఏమిది, వెనక జన్మములో గుర్రము, నా గుర్రం ఇది, నన్ను బలవంతంగా శత్రు సైన్యములో తీసుకుపోయి చంపించింది కాబట్టి నా భార్యగా పుట్టింది, జీవితాంతం ఏడ్చుకుంటూ చేస్తుంది అది అని అంటాడు. మోహం ఆ రీతిగా తీసుకొచ్చింది చూడండి. వాడు చనిపోతాడు, ఆమె ఏడ్చుకుంటూ పడిట్టుంది. స్నేహితుడు వస్తాడు ఒకరోజు. ఆయన స్నేహితుడు వచ్చి ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేసి ఉంటాడు. ఈయన వర్తకుడు భోజనానికి కూర్చుంటాడు. ఏమయ్యా ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు అది అని అంటాడు. నా కోడలు అంటాడు. కోడలు అరే ఏడుస్తూ ఉంటే ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేసినావు కదా, నీకేం బుద్ధి ఉందా లేదా అని అంటాడు. అందుకు ఆయన అంతా చెప్పి కథ అంతా చెప్తాడు. అక్కడ చనిపోయింది ఠాకూరా నా కుమారుడా నీవే చెప్పు అంటాడు. ఇక్కడ ఏడ్చేది గుర్రమా నా కోడలా నీవే చెప్పు అంటాడు. కాబట్టి ఆయనలో మోహం వెళ్ళిపోయింది. నా కోడలు కాదు ఇది, గుర్రం ఇది, ఇది గుర్రము. వెనక జన్మంలో ఆయనకు పీడించినటువంటి గుర్రం ఈ రీతిగా ఏడ్చుకుంటూ పడింది. ఇతకృతం చనిపోయినటువంటి వాడు నా కుమారుడు కాదు ఠాకూర్ అనికి అప్పుంటి అది తీర్చుకునే దానికి వచ్చింది. ఇదే రుణానుబంధం, పెద్ద బంధం కర్మ సిద్ధాంతంలో వస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరిచేదానికి. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఇది కూడా ఒక సంఘటన. అందువల్ల ఇదంతా రుణమూలకంగా జరిగేదే. ఇది రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత. ఆలయం. రుణక్షయే క్షయం, రుణం పోతే అంత వెళ్ళిపోతుంది. యాతి కాతత్ర పరివేదన, ఎందుకు చింత చేస్తావు? ఈ చింత వద్దు అంటే ఆత్మవిచారం చేయాలి, వివేకం ఉపయోగం చేయాలి. రుణం అంటే ఉంటుంది, రుణం పోతే వెళ్ళిపోతుంది. ఉండేంత వరకు నీతి నియమములతో పెద్ద చిన్న అర్థం చేసుకుని వివేకం చేత ఎవరికి ఏ రీతిగా మర్యాద ఇవ్వాలి, ఎవరిని ఏ రీతిగా చూసుకోవాలి, కొంచెం వివేకం ఉపయోగం చేయాలి. నీతి నియమములతో జీవితం సాగిస్తే ధన్యమైపోతుంది జీవితం. వల్ల మోహాన్ని ఖండించుకోమంటారు. ఇది ఒక పెద్ద శత్రువు. మోహం ఎప్పుడైతే తగ్గిపోతుందో, మాయమైపోతుందో, నాశనమైపోతుందో, తక్షణమే మోక్షం, మోహక్షయమే మోక్షం అని అంటారు. ఆ మోక్షం సిద్ధించాలంటే ప్రబలమైనటువంటి శత్రువును జయించాలి, వాడే మోహం. ఇది నాలుగవ శత్రు, కామం, క్రోధం, లోభం, మోహం. ఇంకా ఇద్దరు భయంకరమైనటువంటి శత్రువులు ఉన్నారు, మదం అనేవాడు, మత్సరం అనేవాడు. ఒకరికంటే ఒకరు మించినటువంటి వాళ్ళు వీళ్ళు. అందువల్ల ఈ విషయాలు బాగా శ్రవణం చేసినారు, మననం చేయాలి. దీన్ని ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెట్టే విషయం కాదు. ఇది దీన్ని బాగా మననం చేసి నిధిధ్యాసకు తీసుకురావాలి. జీవితం సార్థకమైపోతుంది. వల్ల మీరంతా ఈ విషయాన్ని నిత్య జీవితంలో అమలుపరిచి మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ, హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.